The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం జూన్ 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా మనకి ఎవరైనా పడలేదనుకోండి, మన చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే బాగా చిరాకు చేస్తుంటే కనుక మనం ఏమంటాం, ఏచి అసలు వాడిని ఎందుకు పట్టించుకుంటావు నువ్వు, వాడిని అసలు జనాభా లిస్టులోంచే తీసేశాం అంటాం. జనాభా లిస్టులోంచి తీసేయడం అన్నది చాలా పెద్ద పదం, అంటే హీఈస్ నాట్ కన్సిడర్డ్ అస్ హ్యూమన్ ఎనీమోర్ అనో, లేకపోతే నాట్ ఎ లివింగ్ థింగ్ ఎనీమోర్ అనో, వీడి చీటి చింపేశామా, ఈ టైప్లో ఏవో రకరకాల దానికి మనం పేర్లు పెడతాం. బట్ ఏంటంటే తనని ఇంకా పట్టించుకోవక్కర్లేదు అని కానీ కొంచెం హార్ష్గా చెప్పినట్టు. అలాగా మనము ఏదో సాధారణంగా అనుకుంటేనే మనకు చాలా ఫీల్ అవుతాం. అలాంటిది కార్గిల్ యుద్ధంలో పోరాడినటువంటి ఒక మాజీ సైనికుడి మీద విదేశీయుడు ఆర్ జనాభా లిస్టులో ఆయన పేరు లేదు, ఇండియన్ సిటిజన్ కాదు అని తేల్చారు. ఉత తేల్చడమే కాదు తనని డిటెన్షన్ సెంటర్కి కూడా పంపించారు. ఇండియన్ ఆర్మీలో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ తను సర్వీస్ చేశారు. రిటైర్డ్ సుబేదార్ మొహమ్మద్ సనావుల్లా, ఆయనని ఇండియన్ సిటిజన్ కాదు, అసలు ఇండియన్ సిటిజన్షిప్ లేదు, జనాభా లిస్టులో అసలు పేరే లేదు అని తనని విదేశీయుడిగా ముద్రేశారు. అసోంలో ఉన్నటువంటి ఒక ఫారిన్ ట్రిబ్యునల్ ఈ సిచ్యువేషన్లో ఇట్లాంటి ఒక ఘటనతోటి సనావుల్లా కుటుంబం గువాహటి హైకోర్టులో కేసు వేయడానికి రెడీ అయింది. 2017లో ఇండియన్ ఆర్మీ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వింగ్లో సుబేదార్గా పనిచేసి రిటైర్ అయినటువంటి మొహమ్మద్ సనావుల్లా పేరుని అసోంలో అప్డేట్ అవుతున్నటువంటి ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, దాంట్లో పేరుని నమోదు చేయడంలో, అంటే ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ చేర్చాలి కదా, అప్డేట్ చేయాలి కదా, ఆ అప్డేట్ అవుతున్నటువంటి నేషనల్ రిజిస్టర్లో అప్డేట్ చేయలేదు. 52 ఏళ్ల సనావుల్లాని మే 23న కామరూప్ రూరల్లో ఉన్నటువంటి ఫారిన్ ట్రిబ్యునల్ అంటే ఎఫ్టీ కోర్టు నంబర్ 2 ఫారినర్గా ప్రకటించింది. గువాహటి హైకోర్టులో ఈ కేసును వాదించడానికి సిద్ధమవుతున్నటువంటి వకీల్ అమన్ వాదూద్ అనేది ఏంటంటే, 2008-09లో సనావుల్లా సిటిజన్షిప్ గురించి ఒక దర్యాప్తు జరిగింది. అప్పుడు ఆయన మణిపూర్లో పనిచేసేవాళ్ళు. ఆ దర్యాప్తు టైంలో సనావుల్లా ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు, ఆయన్ని అక్రమంగా వలస వచ్చినటువంటి కార్మికుడిగా కూడా చెప్పారు అని అన్నారు. ఆ తర్వాత ఎన్ఆర్సీలో ఆయన పేరు రాలేదు. విదేశీ ట్రిబ్యునల్లో తన మీద ఒక కేసు నమోదైనట్టు కూడా సనావులకు తెలిసింది. ఆ తర్వాత ట్రిబ్యునల్లో చాలా విచారణలు అవి జరిగినాయి. తన సివిలైజేషన్కి సంబంధించి చాలా డాక్యుమెంట్స్ని అడిగితే తను ప్రొడ్యూస్ కూడా చేశాడు, కానీ ట్రిబ్యునల్ వాటిని రిజెక్ట్ చేసింది. మే 23న ఫారిన్ ట్రిబ్యునల్ ఆయన్ని ఫారినర్గా ప్రకటించింది. ట్రిబ్యునల్లో వాంగ్మూలం ఇచ్చిన సనావుల్లా తను ఇండియన్ ఆర్మీలో ఉంటూ జమ్మూ కాశ్మీర్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి టెర్రరిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించానని చెప్పారు. అండ్ ప్రెజెంట్లీ హీస్ వర్కింగ్ ఫర్ అసోం పోలీస్ బోర్డర్, ఆ డిపార్ట్మెంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ వలసదారుల వివరాలు తెలుసుకునే పనిలో ఉన్న అదే బోర్డర్ పోలీసులు లాస్ట్ ట్యూస్డే సనావుల్లాను అరెస్ట్ చేశారు. అయితే సనావులను అదుపులోకి తీసుకున్నట్టు కామరూప్ జిల్లా ఏఎస్పీ సంజీవ్ సైకియా కన్ఫర్మ్ చేసి ఎఫ్టీ అంటే ఫారెన్ ట్రిబ్యునల్ తనని ఫారినర్ అని చెప్పింది. అండ్ చట్ట ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సనావులాని ప్రస్తుతం గ్వాల్పాడాలో ఉన్నటువంటి ఒక డిటెన్షన్ సెంటర్లో పెట్టారు అని చెప్పారు. 30 ఏళ్ల నుంచి సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీతో పోరాడినటువంటి వ్యక్తి మీద ఫారినర్ అని ఎలా ముద్ర వేస్తారు? 2015లో జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడిన సనావుల్లా గాలికి బుల్లెట్ తగిలింది. అలా ఒక అంటే తన సర్వీస్ని అంత ఇదిగా డెడికేటెడ్గా అందించినటువంటి మా అన్నయ్యని మీరు విదేశీయుడిగా ఎలా ప్రకటించి డిటెన్షన్ సెంటర్లో బంధిస్తారు అని సనావుల్లా సోదరుడు మొహమ్మద్ ఫైజల్ హక్ వాపోయారు. సనావుల్లా దగ్గర ఇండియన్ సిటిజన్షిప్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. స్టిల్ తను ముస్లిం కావడం వల్లే గవర్నమెంట్ అలా చేసి ఉంటుంది అని వాళ్ళ తమ్ముడు అంటున్నాడు. కాదు, డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు అని వీళ్ళు అంటున్నారు. ఆయన కుటుంబం దగ్గర సిటిజన్షిప్కి సంబంధించిన చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయని ఎఫ్టీ కోర్టులో సనావుల్లా కేసు చూస్తున్నటువంటి వకీల్ సాహిదుల్ ఇస్లాం చెప్పాడు. 1966, 1970, 1977 ఓటర్స్ లిస్టులో సనావుల్లా కుటుంబ సభ్యుల పేర్లున్నాయి. దాంతోపాటు అతడి మెట్రికులేషన్ సర్టిఫికేట్, తర్వాత ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇంకా అక్కడ ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్లు, చాలా చాలా విషయాలు, అంటే నాట్ జస్ట్ వన్, చాలా డాక్యుమెంట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. నిజానికి లాస్ట్ ఇయరు ఫారెన్ ట్రిబ్యునల్ సనావుల్లాకి నోటీసులు పంపించింది. ఆయన ఫస్ట్ టైం 2018 సెప్టెంబర్ 25 ఈ ఫారెన్ ట్రిబ్యునల్ ఎదుట హాజరయ్యారు. ట్రిబ్యునల్ నోటీసులు అందిన తర్వాత లాస్ట్ ఇయరు సనావుల్లా మాట్లాడుతూ, సైన్యంలో చేరేటప్పుడు మామూలుగా ఎవరికైనా సరే ఎంత ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఉంటుందో అందరికీ తెలుసు. అప్పుడు తన నేషనాలిటీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడ మళ్ళీ లోకల్ దర్యాప్తులు, అటు సెంట్రల్ పరంగా ఇటు స్టేట్ పరంగా చాలా భీభత్సంగా మరి అన్నీ జరుగుతాయి కదా. అప్పుడంత లోతుగా దర్యాప్తు చేశారు కదా, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సిటిజన్షిప్ గురించి ఇలాంటి సందేహాలు ఎందుకు వస్తున్నాయి? సైన్యంలో చేరేటప్పుడు సిటిజన్షిప్ సర్టిఫికేట్ లేదా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు, దానిని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి పంపించి అక్కడ మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా చేస్తారు. అలాంటప్పుడు అసలు ఇలాంటి క్వశ్చన్ రాకూడదు కదా. మళ్ళీ 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు హీఈస్ నాట్ అన్ ఇండియన్ అని ఎలా అంటారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. అండ్ ఇట్స్ నాట్ ద కేస్ జస్ట్ విత్ సనావుల్లా. అసోంలో చాలామంది ఆర్మీ పీపుల్ అండ్ ఎక్స్ ఆర్మీ సర్వీస్ మెన్, వీళ్ళందరి కేసులు ఇలాగే వెలుగులోకి వచ్చినాయి. వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్షిప్ నిరూపించుకోవాలి అని వాళ్ళకి షోకాస్ నోటీసులు వచ్చినాయి. అసోంలో విదేశీ పౌరుల కేసుల విచారణ కోసం అని చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ 100 ట్రిబ్యునల్స్ నడుస్తున్నాయి. అండ్ ఈ వ్యవస్థ ప్రకారం ఫారిన్ చట్టం 1946 కింద ఏ వ్యక్తి మీద ఏ కేసు ఉంది, వాళ్ళ చట్టం పరిధిలో విదేశీయులా కాదా అనేది ఈ ఫారిన్ ట్రిబ్యునల్లో నియమితులైనటువంటి సభ్యులు నిర్ణయిస్తారు. అయితే ఈ ఎఫ్టీ పనితీరు మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది అథెంటికా కాదా, వీళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అని. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ అది అథెంటిక్గా అవునా కాదా అనేది కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అలా ఇన్ని విషయాల్లో వీళ్ళు ఫిల్టర్ చేస్తున్నప్పుడు అసలు వీళ్ళ మీద, వీళ్ళ అథెంటిసిటీ మీద కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అక్రమ వలసదారులను గుర్తించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫారిన్ ట్రిబ్యునల్ ఆదేశాలతోటి ఆల్మోస్ట్ ఒక 900 మెంబర్స్ మీద ఈ ఫారిన్ అనేటటువంటి ఫారినర్ అనే ముద్రను వేశారు. ఆ తర్వాత వాళ్ళని కస్టడీలో కూడా తీసుకున్నారు. వీళ్ళలో దాదాపు అందరూ బెంగాలీ భాష మాట్లాడే ముస్లిమ్స్ ఆర్ హిందూసే ఉన్నారు. అయితే గౌహటి హైకోర్టు జోక్యంతో చాలామందికి రిలీఫ్ అయితే వచ్చింది, స్టిల్ ఇంకా కొంతమంది మాత్రం దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఎస్పెషల్లీ ఈ రిటైర్ అయినటువంటి సైనికుల్ని డిటెన్షన్ కేంద్రానికి పంపించిన ఘటనలు చాలా నిరుత్సాహం కలిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్తోంది. ఈ ఎన్ఆర్సీ ఎవరైతే సమన్వయకర్త ఉంటారో ప్రతీక్ హజేలా, ఆయనతోటి ఈ కేసును పూర్తిగా ఎంక్వైర్ చేయాలని, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయాలని ఆదేశిస్తుంది. ఎన్ఆర్సీ ఎవరైనా ఒక వ్యక్తిని రిజిస్టర్ చేయాలని భావిస్తే ఆ వ్యక్తి వాదనలను కూడా పూర్తిగా వినాలి అని కోర్టు చెప్పింది. ఈ ప్రక్రియని 31 జూలై లోపు పూర్తి చేయాలని సూచించింది. అయితే ఇండియన్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ బోస్ ఇలాంటి వాళ్ళందరి అధ్యక్షతన ఏర్పడినటువంటి ధర్మాసనం జ్యుడిషియల్ అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి ఈ ట్రిబ్యునల్కి చీఫ్ కావచ్చు అని కూడా ఒకటి చెప్పింది. అఫ్కోర్స్ ఎన్ఆర్సీ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 31 జూలై వరకు టైం ఉంది. అప్పటికల్లా డెడ్లైన్ ఇచ్చి ఈలోపు ఇది పూర్తి చేయండి అని చెప్పింది. ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయడం మా వల్ల కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో డెడ్లైన్స్ ఇస్తూనే ఉన్నారు, బట్ ప్రతిసారి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, దిస్ టైమ్ దిస్ ఇస్ ద ఫైనల్ అని చెప్పారు. బట్ స్టిల్ అంత మాత్రాన ప్రజల వాదనలు అసలు వినకూడదు అని కాదు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ వాయిస్ ఏంటి అనేది కూడా వినాలి అని కూడా చెప్పింది. సో లెట్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్ టు బి. కానీ అసలు ఎన్ఆర్సీ అనేది ఏ ప్రాతిపదికం చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. అసలు ఎన్ఆర్సీ ఏంటి, ఏ విధంగా సిటిజన్షిప్ని డిసైడ్ చేస్తారనేది చెప్తాను చిన్న విరామం తర్వాత.
నిన్నే కోరేగా కుహు కుహు అని కోయిల, ఓహో నిన్నే కోరేగా కుహు కుహు అని కోయిల. వసంత వేళలా పసందు మీరగా అపూర్వ గానమే ఆలపించి తీయగా, ఓహో ఓహో నిన్నే కోరేగా కుహు కుహు అని కోయిల.
అదా కోరిక ఓ యారి కోయిల, జగాలని చూపులో జలధరిచనే. అదా కోరిక ఓ యారి కోయిల, జగాలని చూపులో జలధరిచనే. వరాల నవ్వులే గులాబీ పూలై, వలపు తేనె నాలోన చిలకరించని.
ఓహో ఓహో నిన్నే కోరేగా కుహు కుహు అని కోయిల. ఫలించే నేను కన్న కలలు తీయ తీయగా,
సుఖాలలో సోలిపో హాయి హాయిగా.
ఉయ్యాలలో గెనామది చితారు కొమ్మలా,
నివాళి అందుకో ఈ వేళ పండుగా. సదా సుధా తరంగాల తేలిపోదమా, ఓహో ఓహో నిన్నే కోరితి కుహు కుహు అని పాడితి.
You are listening to Mind Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబీ వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎస్పెషల్లీ అసోం అలాంటి చోట్ల అసోం ఎవరు అక్కడ బేసిక్ లోకల్ సిటిజన్స్ ఎవరు కాదు అనేది ఫైనల్ లిస్ట్ ఇవ్వాలి అని ఎప్పటి నుంచో అంటున్నారు. ఫస్ట్ 2018 జూన్ 30 అన్నారు, ఆ తర్వాత మళ్ళీ అది పోస్ట్ పోన్ చేశారు, అలాగ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అయితే ఆ లిస్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం జూన్ 30 అని లాస్ట్ టైం అన్నారు, తర్వాత బీజేపీకి దాని మిత్రపక్షాలకి పేచీలు వచ్చేలా ఉండడంతో ఎందుకైనా మంచిదని చెప్పి ఒక నెలనాళ్ల పాటు వివాదాన్ని వాయిదా వేశారు. ఎన్ఆర్సీ కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలా రాష్ట్రంలో ఉన్నటువంటి కచార్, కరీంగంజ్, హైలాకండి ఇలాంటి జిల్లాల్లో వరదలు రావడం వల్ల అప్పట్లో జూన్ 30కి ఆ జాబితా తయారు చేయలేమని, ఇంకో నెల వాళ్ళకి గడువు కావాలని సుప్రీంకోర్టుకి అపీల్ చేయడంతో సరే జూలై 30కి తయారు చేయండి అని చెప్పారు. సో అసలు ఇది ఎప్పుడు 2018లో, బట్ దానికి ఉన్న కాంప్లికేషన్స్ అవన్నీ చూస్తే అసలు ఆ నెల గడువైనా సరిపోతుందా లేదా అని అప్పట్లో చాలా డౌట్లు వచ్చినాయి. అసలు ఈ ఎన్ఆర్సీ అనే ప్రాబ్లము అప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అదే విషయం మీద ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆసు 5 పాటు అస్సాంని టోటల్గా స్తంభింపజేసింది, కేంద్రాన్ని కూడా దిగొచ్చేలాగా చేశారు, చేసి 1985లో ఒప్పందం చేసుకున్నారు. అదే అంశం మీద అస్సాం గణ పరిషత్ ఏజీపీ పార్టీగా ఏర్పడి ఆ డిసెంబర్లో ఎన్నికల్లో గెలిచి గవర్నమెంట్ని కూడా ఫామ్ చేసింది. ఇది జరిగి 33 ఆల్మోస్ట్ 34 వేసుకోండి. స్టిల్ ఇప్పటికీ ఈ సమస్య తీరకపోగా ఇంకా రోజు రోజుకి చాలా కాంప్లికేట్ అవుతుంది. ఇవాళ అస్సాం జనాభాలో అస్సామీల జనాభా కంటే కూడా బయట వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అస్సామీల జనాభా ఓన్లీ 1/3 మాత్రమే, అంటే మిగతా వాళ్ళంతా అక్రమ వలసదారులు. అక్రమ వలసదారులు అంత దారుణంగా అస్సాంని ముంచెత్తారన్నమాట. ఈ టీ ఎస్టేట్స్లో పనిచేయడానికి బ్రిటిష్ వాళ్ళు 19th century ఈ మైదాన ప్రాంతాల నుంచి హిందూస్ని అస్సాంకి ప్రజలను తీసుకుని వచ్చారు. బీడు భూముల్లో వ్యవసాయం చేయించడానికి ఈస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిం రైతుల్ని తీసుకొచ్చారు. వీళ్లతో అస్సామీస్కి ఎప్పుడు పెద్ద పేచీ కూడా రాలా, బట్ సౌత్ అస్సాంలో ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి బెంగాలీస్ అస్సామీలతో కలవకుండా విడిగా ఉంటా వాళ్ళ బెంగాలీ గుర్తింపును అలాగే ఉంచుకున్నారు. అది అస్సామీస్కి అంత రుచించే విషయం కాదు, వాళ్ళకి చాలా చిరాకు ఆ విషయం. ఎందుకంటే పార్టీషన్ టైంలో ఈస్ట్ బెంగాల్ నుంచి చాలామంది హిందూస్ అస్సాంకి వచ్చి స్థిరపడ్డారు. ఇక 1971లో బంగ్లాదేశ్ విమోచన సమయంలో కోటి మంది పారిపోయి శరణార్థుల అస్సాంకి వచ్చారు. వాళ్ళలో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. యుద్ధం ముగిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నా కూడా వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ఇక్కడే తీసేశారు. పైగా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా లాక్కుని వచ్చారు. అందరూ కలిసి కూలీలుగా, చిన్న చిన్న ఉద్యోగులుగా, చిన్న వ్యాపారస్తులుగా ఉంటూ స్థానికుల ఉపాధి అవకాశాలని దెబ్బతీశారు. దాంతో యూత్ అంతా వాళ్ళ మీద కోపాన్ని పెంచుకున్నారు. ఆబ్వియస్లీ అంతే కదా, ఉన్న రిసోర్సెసే తక్కువ అండ్ ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు లేవు మొర్రు అంటే బయట ఎక్కడి నుంచి సనార్థుల్లాగా వచ్చి ఇక్కడ తిష్ట వేసేసి ఏకులా వచ్చి మేకైపోతే అక్కడున్న వాళ్ళకి మరి జాబ్ ఆపర్చునిటీస్ కానీ రిసోర్సెస్ కానీ అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి యూత్ మొత్తం కోపాన్ని పెంచుకున్నారు. వాళ్ళని రాష్ట్రంలోనికి రానిచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకున్న రాజకీయ నాయకుల మీద మండిపడ్డారు. విదేశీయులు అస్సాం విడిచి వెళ్ళిపోవాలి అని చాలా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేశారు. 1951లో అస్సాంలో ఎన్ఆర్సీ తయారు చేశారు. దాని ప్రకారం అస్సాంలో 80 లక్షల మంది పౌరులుగా నమోదయ్యారు. వాళ్ళు, వాళ్ళ వారసులు తప్ప మిగతా వాళ్ళందరూ విదేశీయులే అనేది అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అసు వాదన. అయితే 1985 ఒప్పందం ప్రకారం 1966 నుంచి 1971 మధ్య వచ్చి పడిన వాళ్ళకి ఓటర్ ఐడి లాంటి సరైన డాక్యుమెంట్స్ ఉంటే జస్ట్ 5 ఏళ్ల పాటు ఓటు హక్కు లేకుండా చేసి తర్వాత సిటిజన్షిప్ ఇవ్వచ్చు. 1971 March 25th తర్వాత అంటే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడాను గుర్తించి వెనక్కి పంపించేయాలి. సరే అని అన్నారు. అన్నారే కానీ అది కరెక్ట్గా అమలు మాత్రం అవ్వలేదు. నిజాయితీ లేక ఆ పని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. సో ఈ సిటిజన్షిప్ లిస్ట్ని అప్డేట్ చేస్తామంటూ 2005లో అసు అంటే అస్సాం స్టూడెంట్స్ యూనియన్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఒక త్రైపాక్షిక సంబంధం, ద్వైపాక్షిక సంబంధం కాకుండా అసు, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీటి ముగ్గురు మధ్య ఒక త్రైపాక్షిక సంబంధం, ఒప్పందం కుదిరింది. 2010లో 2 జిల్లాల్లో ఫస్ట్ మొదలు పెట్టారు. బట్ విపరీతంగా అల్లర్లు జరిగేసరికి ఆపేశారు. ప్రదీప్ భూయానని ఐఐటీలో చదివిన 85 ఇయర్స్ వ్యక్తి అభిజిత్ శర్మ అనే ఒక 43 ఇయర్స్ ఎంటర్ప్రెన్యూర్ దగ్గరికి వెళ్ళి 41 లక్షల మంది అక్రమ ఓటర్లు ఉన్నారు అని పిల్ వేద్దాము అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. 2009 జూలైలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఎన్ఆర్సీ సవరిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు అని వాళ్ళు విన్నవించుకున్నారు. 2013లో ఇది రంజన్ గొగోయ్ గోఖలేలో బెంచ్కి వచ్చింది. 2015లో ఎన్ఆర్సీ మీద పని స్టార్ట్ అయింది. 2017 December 31st ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తి చేసి జనం ముందు పెట్టాలి అని, 2018 June 30 పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తర్వాత ఏమైంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నా హృదయము ఊగిసలాడే ప్రియా, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే.
తల్లి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ
నీయానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము దివి మల్లె పందిరి వేసే
గుబి పెళ్ళి పీతను వేసే పెళ్ళి పీటను వేసే
నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములోయలలోనే
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సరే, December 31st తొలి డ్రాఫ్ట్ ఒకటి వెలువడింది. సిటిజన్షిప్ కోసం ఆల్మోస్ట్ 3.29 crore మెంబర్స్ దరఖాస్తు చేసుకుంటే ఆ లిస్టులో 1.9 crore మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1.39 crore మెంబర్స్ని పౌరులుగా గుర్తించలేదు అన్నమాట. అసలైన సిటిజన్స్ని తీసేసి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన 50 లక్షల మంది హిందువుల పేర్లు చేర్చేశారు అని గగ్గోలు పుట్టింది. దాంతో మీరు సరైన డాక్యుమెంట్స్ చూపించి సవరణలు చేయించుకోవచ్చు, ఫైనల్ లిస్టు June 30 ప్రకటిస్తాము అని అన్నారు. ఆ తర్వాత July 30 అయింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ పెరిగింది. లెక్క ప్రకారం 1951 ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లు, 1971 మార్చ్ 24 నాటికి ఉన్నవారి పేర్లు, ఆ తర్వాత దేశంలోని వేరే రాష్ట్రాల నుంచి అస్సాంకు వచ్చి స్థిరపడిన వాళ్ళ పేర్లు, వాళ్ళ వారసుల పేర్లు అయి ఉండాలి. బట్ December 30 జాబితాలో పిల్లల పేర్లుండి తల్లిదండ్రుల పేర్లు లేకపోవడం లాంటి వింతలు కూడా జరిగినాయంట. శతాబ్దాలుగా అసోంలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా మిస్ అయినాయంట. అండ్ ఇక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన 50 లాక్ మెంబర్స్ హిందువుల గురించి చెప్పాలంటే దాని వెనకది చాలా పెద్ద కథే ఉంది. మామూలుగా అయితే అక్రమంగా వచ్చిన వాళ్ళందరూ ఒకే కేటగిరీలోకి వస్తారు, వాళ్ళని వెనక్కి పంపించేయాల్సిందే. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ 2016 జూలైలో ఒక బిల్లు పాస్ చేసి 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేసింది. ముస్లిం దేశాలైనటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మైనారిటీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీలు, క్రైస్తవులు 2014 December 31 ఇండియాకు వస్తే వాళ్ళు అక్రమ వలసదారులుగా పరిగణించరు. అక్రమంగా వచ్చిన వాళ్ళని ఇలా మతపరంగా విభజించడం ఇజ్రాయిల్లో తప్ప ఇంకే దేశంలోనూ జరగలేదు. మిగతా దేశాల పేర్లు, తక్కిన మతస్థుల పేర్లు నామకే వాస్తే చేర్చినా కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళలో ముస్లింలను వెనక్కి పంపేసి హిందువులను ఉంచడమే ప్రధాన లక్ష్యము అని అప్పట్లో అన్నారు. సో ఆ చట్టం ప్రకారం December 30 నాటి జాబితాలో బంగ్లాదేశీ హిందువుల పేర్లు చేర్చి ముస్లిమ్స్ పేర్లు తీసేసి ఉంటారు. పనిలో పనిగా అసామీస్ పేర్లు కూడా ఎగిరిపోయినాయి. అది అసామీల్ని బాగా మండిస్తుంది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఏజీపీ కూడా జాబితాకి వ్యతిరేకంగా ఉద్యమించింది. 2016 బిల్లు తయారైనప్పుడే అది దాన్ని వ్యతిరేకిస్తూ మెమోరాండం ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశం మీద క్యాబినెట్లో నుంచి బయటికి రావడానికి కూడా సిద్ధం అంటుంది. హిందువులైనా ముస్లింలైనా బంగ్లాదేశీయులు అందరూ అస్సాం విడిచి వెళ్లాల్సిందే అనే తన విధానానికి అది కట్టుబడి ఉంది. బంగ్లాదేశ్ నుంచి సాటి హిందువులు వస్తుంటే రానియొచ్చు కదా, ఈ అస్సామీ హిందువులకి ఏం పోయే కాలం అని అనుకునే వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వస్తే సాటి మనిషిగా మనం ఆదుకుంటాం, ఎస్. బట్ ఎన్నాళ్ళు మా ఆయన లేకపోతే మా ఆవిడ ఆర్ మా హౌస్ ఓనర్ తరిమేశారంటూ స్నేహితులు మీ ఇంట్లో ఆశ్రయం కోరితే ఎన్నాళ్ళు అటు పెట్టుకుంటారు? ఓ 4 రోజులు పోయిన తర్వాత మీ సమస్య ఎలా తీరాలో చెప్పండి, నన్ను వచ్చి మాట్లాడమంటారా, లాయర్తో మాట్లాడి కేసు పెడదామా, రౌడీలను ఎంగేజ్ చేద్దామా, కొంచెం డబ్బు సాయం చేద్దామా అని అంటారు కదా. అబ్బాయి అదేం అక్కర్లేదు, మీ ఇల్లు బాగా నచ్చింది, ఇక్కడే ఉండిపోతానంటే ఊరుకుంటారా? మనం మళ్ళీ ఇంకో రెమెడీ చూసుకుని తక్షణం తరిమేస్తాం. మీ సమస్యలు మీరు తీర్చుకోవాలి, కావాలంటే సహాయం చేయొచ్చు, తప్ప వచ్చి నానెత్తిని కూర్చున్నానంటే ఒప్పదు అని ఖండితంగా చెప్పేస్తాం. రోహింగ్యాల గురించి మాట్లాడుతూ మానవతా దృష్టితో మనం దేశంలో ఆశ్రయం ఇవ్వాలి అని కొందరు వాదిస్తూ ఉంటారు. నాకు అది మింగుడు పడదు. అసలు శరణార్థి అన్నవాడికి తాత్కాలికంగా శరణిస్తాం, వాళ్ళ పోరాటానికి నైతికంగానో దౌత్యపరంగానో సైనికపరంగానో సహాయం చేయొచ్చు. మన ఇంట్లోనే బిచాణం వేయనిస్తే వాడు పోరాటమే మర్చిపోతాడు, ఇక్కడే బాగుంది అనుకుంటాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన వాళ్ళకి ఎన్నేళ్ళైనా సరే ఆశ్రయం ఇవ్వాలి, కడుపులో పెట్టుకోవాలి అని దూరంగా ఎక్కడో ఉన్నవాడు ఉపదేశాలు చేయొచ్చు. కానీ శరణార్థుల క్యాంపుల పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళ వలన ప్రభావితమయ్యే స్థానికులు అది అలా ఆలోచించలేరు. ఎందుకంటే శరణార్థిగా వచ్చిన వాడు ఎలాగైనా బతికేయాలని చూస్తాడు, పరిసరాలను రకరకాలుగా పాడు చేస్తాడు. ఇళ్ళు ఆస్తులు పోగొట్టుకుని వచ్చిన వాళ్ళు శాంతంగా ఉండరు, బాధతో తాగుతారు, తన్నులాడుకుంటారు, ఇరుగు పొరుగు ఇళ్లలో దొంగతనాలకి రౌడీజానికి అలవాటు పడతారు. ఇవన్నీ ఎప్పటి నుంచో అక్కడ ఉన్నవాళ్ళకి తలనొప్పే. అప్పుడు సాటి మనిషి, సాటి మతస్థుడు, సాటి కులస్థుడు ఇవేం గుర్తుకు రావు, వీళ్ళని అక్కడి నుంచి తరిమేయాలి అనే ఒక్కటే అజెండాతో ఉంటారు. మన దేశంలో బర్మా కాందిశీకులు ఎప్పటి నుంచో ఉన్నారు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్ సైన్యం బర్మాను ఆక్రమించి మన వాళ్ళని తరిమేశారు. వాళ్ళలో ఎక్కువ మంది సౌత్ ఇండియన్స్, బెంగాలీసే ఉన్నారు. బెంగాలీలు కాలినడకన అస్సాం చేరారు. సౌత్ ఇండియన్స్ అప్పటికి మద్రాసు రాష్ట్రంలోనే చాలా చోట్ల బస ఏర్పరిచారు. మద్రాసులో ఇప్పటికీ బర్మా బజార్ చూడొచ్చు మనం. స్మగుల్డ్ గూడ్స్, డూప్లికేట్ గూడ్స్ అవన్నీ అక్కడ దొరుకుతూ ఉంటాయి. శరణార్థులు కదా అని జాలి చూసి వదిలేస్తారేమో, దేశ ఆర్థిక వ్యవస్థకి అది నష్టమే కదా. నిజంగా శరణార్థుల మీద జాలి కూడా వాళ్ళు దుస్థితిలో ఉన్నప్పుడే వస్తుంది. ఏమీ లేకుండా హడావిడి చేస్తే ఒళ్ళు మండుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులను అందరినీ చంపేస్తున్నారని వచ్చే వార్తల్లో వాస్తవాలు ఏమిటన్నది పొరుగున ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంతకుముందు మా వాళ్ళు కొంతమంది బ్యాంకులో పనిచేసేవాళ్ళు కోల్కత్తా బ్రాంచ్లో. అక్కడ వాళ్ళ కొలీగ్ ఒకతను బంగ్లాదేశీ హిందూ ఒక ఆయన ఉండేవారు. 1971లో శరణార్థులం అంటూ మొత్తం ముందు వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత కుటుంబాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. అతనికి బ్యాంకులో, వాళ్ళ అన్నయ్యకి ఇంకో గవర్నమెంట్ సంస్థలో. నిజానికి వీళ్ళు బంగ్లాదేశ్ను శాంతం విడిచిపెట్టి రాలా. అక్కడ వీళ్ళకి ఒక బిజినెస్ ఉంది. అప్పటికి అంటే 1985కి ఆస్తులు కూడా ఉన్నాయి. వెళ్ళి వాటి సంగతి చూసుకుని వస్తూ ఉంటారు. ఇలా రాకపోకలకు అనుమతిస్తారా అని అడిగితే అతను నవ్వి బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దుల్లో ఎవరు ఎవరిని ఆపరు అని చెప్పారు. కొంతమంది బంగ్లాదేశీలు అయితే అప్పట్లో సైకిళ్ళు వేసుకుని పొద్దున ఇండియాకి వచ్చి సరుకులు అమ్ముకొని సాయంత్రానికి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళ. ఆ రేంజ్లో కూడా ఉండేది. ఇంకా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పగలాది వయ్యారం బలే జోరు, నీ వయ్యారం ఒలికించు వనసు మోరు.
ఆడకండి నాటకాలు అయ్యగారు, నీ వంశు మొరుకు జవాబే మూయినూరు.
వగలాటి వయ్యారం బలే జోరు, నీ వయ్యారం ఒలికింతూ వనసు మోరు.
ఆడకండి నాటకాలు అయ్యగారు, నీ వంశు మొరుకు జవాబే మూయినూరు.
ఆడకు నా ప్రాణంతో తెలగాటకం, అమ్మతోడు నా మాటలు కావు నాటకం. ఆడకు నా ప్రాణంతో తెలగాటకం, అమ్మతోడు నా మాటలు కావు నాటకం.
చాలు చాలు కట్టి పెట్టు ఈ బోటకం, సాగదోయి నా దగ్గర పితలాటకం. చాలు చాలు కట్టి పెట్టు ఈ బోటకం, సాగదోయి నా దగ్గర పితలాటకం.
పగలాటి వయ్యారం బలే జోరు, నీ వయ్యారం ఒలికించు వనసు మోరు.
ఆడకండి నాటకాలు అయ్యగారు, నీ వంశు మొరుకు జవాబే మూయినూరు.
కోరుకున్న దిచ్చుటలో కొద్దిగా లేదు కోపమేల, ఇదే కదా నా పొరపాటు. కోరుకున్న దిచ్చుటలో కొద్దిగా లేదు కోపమేల, ఇదే కదా నా పొరపాటు.
పొరపాటు చేయుటే తమ కలవాటు, అయినా ఇమ్మంటా హృదయంలో చోటు పొరపాటులు చేయుటే తమ కలవాటు రాజా ఇమ్మంటారు హృదయంలో చోటు
వగలాడి వయ్యారం వలే జోరు నీ వయ్యారం ఒలికించు మనసు మోరు
ఆడకండి నాటకాలు అయ్యగారు నీ మనసు మురుకు జవాబే మూయి నోరు తననాన్ని తననాన్ని తాని నాన్న తని నాన్నాన్ని తానాన్ని తాని నాన్న తానాన్ని తానాన్ని తాని నాన్న
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అంటే బంగ్లాదేశ్ నుంచి అప్పట్లో అలా వచ్చేసి అలా సాయంత్రం సరుకులు అమ్మేసుకుని వెళ్ళిపోవాలని చెప్తూ ఉన్నాను కదా, వీళ్ళకి జరిగిన హాని ఏమీ లేదు, శరణార్థులమని చెప్పి మన ఉద్యోగాలు తీసుకున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయో. బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు హిందువులకు వ్యతిరేకంగా జరగల, అది పశ్చిమ పాకిస్తానీ ముస్లిమ్స్ తూర్పు పాకిస్తానీ ముస్లింల మీద చేసిన యుద్ధం. మతంతో సంబంధం లేకుండా బెంగాలీల మీద చేసిన యుద్ధం అది. అందుకని ఇరు మతాల వాళ్ళు పారిపోయి వచ్చారు. కొందరు వెనక్కి వెళ్ళారు, కొందరు ఇక్కడే కాపురాలు పెట్టేశారు, ఇంకొందరు అక్కడ ఇక్కడ తిరుగుతూ రెండు వైపులా సంపాదిస్తున్నారు, లాభం పొందుతున్నారు. ఇక బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడని వచ్చే వార్తల గురించి లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు తాడతాయి. ఇప్పుడు కొంతమంది అంటారు, మీరు కావాలంటే పాత బస్తీలో ఉండండి, అప్పుడు తెలుస్తుంది మీకు అని. అది వింటే పాత బస్తీలో ముస్లింలు తప్ప ఇంకెవరు ఉండరేమో అన్న అర్థం వస్తుంది. బట్ వినాయక చవితి సందర్భంగా ఎన్ని ఊరేగింపులు పాత బస్తీ నుంచి వస్తాయి? పాత బస్తీకి వెళ్ళి చూస్తే ఒక ముస్లిం షాప్ ఉంటే పక్కన మార్వాడీ షాప్ ఉంటుంది. హిందూ ముస్లిం ఘర్షణ జరిగినప్పుడు సందర్భాల్లో కూడా ఇంచుమించుకి ఇద్దరికి సమానంగా బలం ఉన్నట్టే అర్థం, లేకపోతే అంత వన్ సైడ్ గేమే కదా. హిందువులు చాలామందే ఉన్నా కూడా రాజ్యాధికారం మజ్లిస్ చేతిలో ముస్లింలు అని అనలేం మనం. మజ్లిస్కి వ్యతిరేకంగా నిలిచిన వేరే ముస్లిం పార్టీ కూడా నెగ్గడు. ఆ మాటకొస్తే ఆంధ్రాలో పాలనాధికారం రెడ్డి కమ్మల మధ్య తిరుగుతుంది, అంత మాత్రం చేత మిగతా వాళ్ళందరూ జీవించట్లేదా? కానీ అది ఎట్లా అంటే, ఒక అంటే ఇప్పుడు ఏదైనా దాడి అట్లాంటివి వచ్చినప్పుడు, అంటే వలస వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, ఒకటే ఇప్పుడు బెంగాలీ వాళ్ళని ఆదరించారనుకోండి, ఎవరికైనా ఇప్పుడు సపోజ్ విజయవాడలో ఎదిగో ఏది జరుగుతుందో జరుగుతుంది, మొన్నటి వరకు కమ్మల ప్రాబల్యం తట్టుకోలేకపోయాము పారిపోయి వచ్చాము అని అట్లా అంటూ ఉంటారు. అయితే బెంగాలీ వాళ్ళని ఆదరించడం వారి ఇంట్లో పెట్టుకోవడం అని ఎవరికైనా నచ్చ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే బెంగాలీస్ తమిళియన్స్ లాగే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ డామినేటింగ్ నేచర్ అలా ఉంటుంది. వేరే చోటికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ సంస్కృతిని వాళ్ళ భాషని చేర్చాలి చెల్లాలి అని అంటారు. బ్రిటిష్ హయాంలో ఉన్నత పదవులన్నీ బెంగాలీస్వే. వాళ్ళ పలుకుబడి ఉపయోగించి తూర్పు భారతంలో బెంగాలీకే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేట్టు చేసేవాళ్ళు. త్రిపురలో కూడా బెంగాలీ అధికార భాష చేశారు. స్థానికుల భాష అయిన కోక్ బొరాక్ రెండో అధికార భాష. బ్రిటిష్ హయాంలో అస్సాంలో కూడా బెంగాలీని అధికార భాషగా ప్రకటించారు. అసామీయ జాతి చరిత్ర దాని చీకటి అధ్యాయంగా పరిగణిస్తుంది. వాళ్ళ స్వతంత్ర పోరాటంలో బెంగాలీ భాషాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం కూడా ఒక అంశమే తెలుసా. స్వాతంత్రం వచ్చాక 1948లో బెంగాలీల దుకాణాల మీద దాడి కూడా చేశారు. 1917లో అస్సాం సాహిత్య సభ అని ఏర్పడి అసామీ భాషని అధికార భాష చేయాలని ఉద్యమించారు. 1960లో బెంగాల్ ఖేడా, బెంగాలీలను తరమండి అని ఒక ఉద్యమం కూడా చాలా తీవ్రమైంది. అస్సాం గవర్నమెంట్ అసామీయ భాషను అధికార భాషగా ప్రకటించింది. అయితే దక్షిణ అస్సాంలో బెంగాలీస్ అధికంగా ఉండడంతో అక్కడ నిఖిల అస్సాం బంగ భాషీ సమితి అని ఒకటి ఏర్పడి బరాక్ లోయలో మాత్రం బెంగాలీ అధికార భాషగా కొనసాగాలని పోరాడి మరీ సాధించింది. వాళ్ళు ఆల్మోస్ట్ 6th century నుంచి అక్కడే ఉంటున్నారని వాళ్ళ వాదన. ఇది ఎలా ఉంటుందంటే ఈ నార్థన్ శ్రీలంకలో తమిళియన్స్ వాదన లాగే ఉంటుంది. ఇది కూడా బరాక్ లోయలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. అసమీ వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ కూడా అసమీ వాళ్ళ అధికార భాషను చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ అసమ్లో కొన్ని ప్రాంతాల్లో బెంగాలీ ఖాళీ అని విడిగా దేవాలయాలు కూడా ఉన్నాయి. బెంగాలీలు వాటికే వెళతారని కూడా నేను విన్నాను. ఖాళీమాత ఒక్కతే కదా, అది బెంగాలీ అయినా అస్సాం అయినా. సో భాషాపరంగా జాతిపరంగా విడగొట్టగల సమర్థులు. అఫ్కోర్స్ పాతతరం వాళ్ళని ఏం చేయలేం, బట్ కొత్త వాళ్ళని తీసుకొచ్చి నట్టింట్లో పెట్టుకోమంటే సగటు అస్సామీ ఎందుకు ఒప్పుకుంటాడు? సో దేశ విభజన సమయంలో తూర్పు బెంగాల్ నుంచి వచ్చినటువంటి చాలామంది శరణార్థులని, ఆరు కుటుంబాలని కోల్కతాలో ఫుట్పాత్ల మీద ఆశ్రయాలు ఇచ్చి మరీ అప్పట్లో హిందువుల్ని కొంతమందిని అక్కడ పెట్టారు, దుకాణాలు పెట్టారు, తగాదాలు ఎక్కువ, నగరం ధ్వంసమైంది, శుచిశుభ్రత కనుమరుగైపోయింది. అటు వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ చెడిపోయి ఇప్పుడు చూస్తే ఇది ఒకప్పటి దేశ రాజధాని అని మనకి ఆశ్చర్యం వేసేలా తయారైంది. విభజన తర్వాత కూడా జనాలు వచ్చి పడుతూనే ఉన్నారు. అప్పుడు ఇంకా పైగా ఈ అపోజిషన్లో ఉన్న కమ్యూనిస్టులు ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి వీళ్ళని చేరదీశారు. మీకు అండగా ఉంటామన్నారు, వీళ్ళని వెనక్కి పంపడానికి వీల్లేదని పోరాడారు. ఆ క్రమంలో సిటీ రాష్ట్రం రెండు దెబ్బతినిపోయినాయి. సో ఇప్పుడు బంగ్లాదేశీయుల ఓట్ల కోసం ప్రమాదకరమైనటువంటి ఒక క్రీడని ఆడుతూ ఈ ఎన్ఆర్సీ అనేది దాంట్లో నుంచి తీసేయడాలి. ఇవన్నీ కూడాను ఏంటంటే ఎవరికైనా బీట్ ఒక క్యాస్ట్ పరమైనది కానీ, లేకపోతే ఒక రిలీజియస్ పరమైనది కానీ, లేకపోతే ఒక విదేశీ దేశ ఇట్లాంటివి, లేకపోతే శరణార్థులకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పోషించడం ఇలాంటివి ఏవైనా సరే, ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగా మాత్రమే చూడాలి అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఉపాధిని కోల్పోతామని అనుకున్నప్పుడు ఎంతకాలమని, ఎంతమందికని ఉన్న రిసోర్సెస్ మనకే సరిపోవట్లేదు. ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళకి శరణార్థులకి శరణు అనగానే ఇచ్చేంత ఇది ఉండదు. సో ఎన్ఆర్సీ పరంగా ఆల్మోస్ట్ ఎన్ని లిస్టులు చాలా సవరణలు అవి చేశారు. అక్రమ బెంగాలీల పేర్లతో తొలగించాలని చెప్పి అస్సాం వాళ్ళు చేసే ఆలోచన ఆందోళనని మమతా బెనర్జీ ఖండించింది. అదొక బెంగాల్ ఖేడా అనేటటువంటి ఒక నినదం తీసుకొస్తున్నారని చెప్పి చెప్పింది. సో ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత అస్సామీ బెంగాలీ జాతులు కలహాలకు సిద్ధపడితే దాని ప్రయోజనం పొందడానికి ఉగ్రవాద సంస్థ ఉల్ఫా కూడా పొంచింది. మనం ఇవన్నీ కూడాను ఆలోచించుకుని దాన్ని బట్టి మనం ఒక స్టెప్ వేయాలి తప్ప ఏదో ఒక అవకాశవాద రాజకీయాల కోసమో ఇంకో దానికోసమో చేస్తే మటుకు అది ఎప్పటికైనా మనకే ముప్పు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవాళ చిత్రం బడారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం జూన్3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
అదిగదరా నీకేం పోయే కాలం వచ్చిందిరా, కడుపులో చల్ల కదలకుండా హాయిగా తిని కూర్చోక ఇల్లరి గంటే నడువి ఇంతకంటే నీకు ఛాన్స్ ఉందిరా.
ఛాన్సా? భలే ఛాన్స్.
భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహో లలలాహో లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. అత్త మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే, అత్త మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే, పావ మరుగులే లేకుంటే ఇంతల్లుడుదేలే అధికారం, భలే ఛాన్సులే. గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే, బహు కమ్మగా ఉందనుకుంటే, చీచాయన్న చిరాకు పడక దులపరుచుకొని పోయే వాడికి భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. పట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి, జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి, దూషణ భూషణ తిరస్కారములు ఆశీసులుగా తలచేవాడికి భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహో లలలాహో లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. మణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది, మణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది, మామలోభి అయి కూడబెట్టితే మనకే గాదా దక్కేది, అది మనకే గాదా దక్కేది, ఇక మనకే గాదా దక్కేది, అది మనకే, ఇక మనకే, అది మనకే, 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 మమ్మ మనకే.
ఓ చిగురాతులలో తిలకమ్మ, చిన్న మాట వినరావమ్మ, గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మ చిగురాకులలో తిలకమ్మ కోమలివయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయ ఓ చిగురాకులలో తిలకమ్మ చిన్న మాట వినరావమ్మా